ప్రయాణిస్తున్నటువంటి పాపాత్ముల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చేటువంటి శ్రీమద్ భాగవతం అనే మహాగ్రంథం ఉంది. శ్రీకృష్ణ యొక్క దివ్యమైన నామ రూప గుణలీలను వర్ణించేటువంటి శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైన వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైన సాధు మహాత్ములు దాన్ని శ్రద్ధతో స్వీకరిస్తారు, శ్రవణం చేస్తారు, అంగీకరిస్తారు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 10వ స్కందం 14వ అధ్యాయము ఈ 2వ శ్లోకం భాష్యం నిన్న ప్రభుజీ పూర్తి చేయలేదు కాబట్టి ఈ 2వ శ్లోకాన్ని మనం చూద్దాం. అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వ వసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మా సుఖానుభూతేః అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వ వసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మా సుఖానుభూతే అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వ వసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మా సుఖానుభూతేః. Translation prepared by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Jai Srila Prabhupada. Translation. My dear Lord, neither I nor anyone else can estimate the potency of this transcendental body of yours, which has shown such mercy to me and which appears just to fulfill the desires of your devotees, pure devotees. Although my mind is completely withdrawn from material affairs, I cannot understand your personal form. How then could I possibly understand the happiness you experience within yourself? Purport. In Krishna, the Supreme Personality of Godhead, Volume 1, Chapter 14, Srila Prabhupada explains that in the present verse, Lord Brahma expressed the following prayerful sentiment. Your appearance as a cowherd child is for the benefit of the devotees. And although I have committed offenses at your lotus feet by stealing away your cows, boys and calves, I can understand that you are now showing your mercy to me. This is your transcendental quality. You are very affectionate towards your devotees. Yet in spite of your affection for me, I cannot estimate the potency of your bodily activities. It is to be understood that when I, Lord Brahma, the Supreme Personality of this universe, cannot estimate the childlike body of Supreme Personality of Godhead, then what to speak of others? And if I cannot estimate the spiritual potency of your childlike body, then what can I understand about your transcendental pastimes? Therefore, as it is said in the Bhagavad Gita, anyone who can understand a little of transcendental pastimes, appearance and disappearance of the Lord, immediately becomes eligible to enter into the kingdom of Godhead after quitting this material body. This statement is confirmed in the Vedas, as it is stated simply, by understanding the Supreme Personality of Godhead, one can overcome the chain of repeated birth and death. I therefore recommended that people should not try to understand you by their speculative knowledge. When Brahma disrespected the supreme status of personality of Godhead, Lord Krishna first bewildered Lord Brahma by exhibiting the Lord's own transcendental power. Then having humbled his devotee Brahma, Krishna gave him his personal audience. According to Srila Vishnu Chakravarti Thakura, Lord Krishna's transcendental body can also function through the agency of his plenary expansions called Vishnu Tattva. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshurun Militam Yena Tasmai Shri Gurave Namaha Sri Chaitanya Mano Bhishtam Stapitam Yena Bhutale Swayam Rupakada Mahiyam Dadati Swapadantikam Namavo Vishnupadaya Krishna Prestaya Bhutale Srimate Bhakti Vedanta Swamin Hitinamine Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvisesha Sunyavadi Pachatya Desitarine Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Garadara Sri Vasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna. Manam Srimad Bhagavatamlo Krishnunni బ్రహ్మదేవుడు ప్రార్థించుట అనే అధ్యాయం నుంచి చర్చిస్తున్నాము. ఈ అధ్యాయానికి ముందు ఏం జరిగింది అంటే, బ్రహ్మదేవుడు కృష్ణుడి యొక్క శక్తిని చూసి బాగా భ్రాంతి చెందాడు, బాగా విస్మయం చెందాడు. ఎందుకనంటే ఆయన అసలు ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయాడు, ఆయనకేం అర్థం కాలేదు. నిన్న మేము చెప్పుకుంటూ ఉన్నాం, ఎవరో ఈ ఊరికి ఎవరైనా ఒక అధికారి ఉన్నాడు, జమీందారు, ఒక సామాన్యుడి ఇంట్లో ఉన్న వాళ్ళని ఏదో విధంగా సామాన్యుడిని పరీక్షించాలి అని చెప్పి ఆయన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న భార్య బిడ్డలందరినీ కూడా అపహరించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సామాన్యుడు ఇప్పుడు ఎట్లా బాధలు పడుతున్నాడు చూద్దామని చెప్పి వచ్చాడు. చూస్తే ఇంట్లో అమ్మ నాన్న భార్య బిడ్డ అందరూ ఉన్నారు. ఇప్పుడు జమీందారి పరిస్థితి అండి. పరిగెత్తుకుంటే వెళ్ళి ఇంటి దగ్గర చూశాడు. ఇంటి దగ్గర భూగృహంలో దాచిపెట్టాడు. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ చూశాడు. ఆ సామాన్య వ్యక్తి యొక్క అమ్మ నాన్న భార్య బిడ్డలు అందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళు నిజమా వాళ్ళు అబద్ధమా, వాళ్ళు నిజమా వీళ్ళు అబద్ధమా, ఆయనకు అర్థం కాలేదు. ఎంత భ్రాంతి చెందుతాడు. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడి పరిస్థితి ఏంటంటే లక్షలాది మంది గోపబాలుని, లక్షలాది మంది దూడల్ని అపహరించాడు. అంతమందిని తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టి వస్తే అంతమంది కనపడ్డారు. ఇంకా ఆయన భ్రాంతికి లెక్క ఉంటుందా? ఎంత భ్రాంతి చెంది ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ లక్షలాది మంది గోపబాలు నుంచి, దూడల నుంచి లక్షలాది విష్ణు రూపాలను ఆయన చూస్తున్నాడు. ఆయనకి తెలిసింది ఒక విష్ణు రూపమే. ఎప్పుడన్నా బాధలు కష్టాలు వస్తే ఆ విష్ణు రూపానికి వెళ్ళి చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ లక్షలాది మంది విష్ణు రూపంలో ఒకేసారి చూసేసరికి ఇంకా భగవంతునికి శక్తిని చూసి పూర్తిగా భ్రాంతి చెందాడు అనమాట. అప్పుడు అతని యొక్క అహంకారం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయి వినయంతో కృష్ణుడి దగ్గరికి శరణాగతి పొందడానికి వచ్చి కృష్ణుని ప్రార్థిస్తున్నాడు. ప్రభుపాదుల వారు అక్కడి వరకు రాశారు భాష్యం. ఇక బ్రహ్మదేవునికి ప్రార్థనలు అనేదానికి భాష్యం రాయడానికి ఆ సేవ తన శిష్యులకి వదిలిపెట్టి ప్రభుపాదుల వారు వెళ్లిపోయారు. ప్రభుపాదుల వారు అక్కడి వరకు భాగవతాన్ని రాసిన తర్వాత ఇంక భాగవతాన్ని ఎందుకు కొనసాగించాలి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు హృదయానంద గోస్వామి మహారాజు ఈ భాగవతానికి ప్రభుపాదుల వారు ఎంత ప్రాధాన్యతనిచ్చారు అనేటువంటిది ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. ప్రభుపాదుల వారికి లీలామృతం చూసినట్లయితే భాగవతానికి ఆయన తనకి జీవితంలో ఎంత ప్రాధాన్యతనిచ్చారనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకనంటే భాగవతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత భాగవతంలో నుంచే మనకు అర్థమవుతుంది. అందుకనే ప్రభుపాదుల వారు భాగవతానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. భాగవతం మొదటి స్కందంలో చూసినట్లయితే మొట్టమొదటి 3 శ్లోకాలు కూడా భాగవతం యొక్క విలువను మనకు తెలియజేస్తాయి. 4వ శ్లోకం ఆ భాగవతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎందుకని ఈ భాగవతం మనం చెప్పుకోవాలి అనే ప్రాముఖ్యత తెలియజేస్తుంది. భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయ 4వ శ్లోకం ఏంటంటే నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. నైమిషే అనిమిష క్షేత్రే. అనిమిష క్షేత్రే అంటే అనిమిష అంటే రెప్పమూయనివాడు విష్ణువు. అనిమిష క్షేత్రే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి స్థలం ఏంటిది? నైమిషే నైమిషారణ్యం. విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి నైమిషారణ్యం అనే స్థలంలో ఋషయ సౌనకాదయ సౌనకాది ఋషులుగా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సమకూడి ఏం చేస్తున్నారు అంటే సత్రం స్వర్గాయ లోకాయ. స్వర్గాయ అనంటే స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరి చేత కీర్తించబడేటువంటి భగవానుడు. లోకాయ ఆ భగవంతుని యొక్క లోకం. ఆయన లోకం ఏంటి? భగవంతుని యొక్క లోకం భక్తులే. భగవంతుని యొక్క లోకం భక్తులే. ఆయనకి భక్తులు తప్పితే వేరే ప్రపంచం తెలియదు ఆయనకి. కాబట్టి భక్తుల యొక్క భగవంతుని యొక్క ప్రీతి కోసం అని చెప్పి ఈ ఋషులందరూ కూడా కలిసి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి నైమిషారణ్యంలో సహస్ర సమమాసత 1000 సంవత్సరాల యజ్ఞం ఒకటి చేయడానికి తలపెట్టారు సౌనకాది ఋషులందరూ కూడా. ఆ భాషలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు నైమిషారణ్యం యొక్క విలువ ఏమిటి. బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఈ విశ్వాన్నంతటిని కూడా ఏం చేశాడంటే ఆయన ఒక చక్రంలో బంధించాడనమాట. ఈ విషయం వాయువీయ తంత్రంలో ఉంటుంది. మొత్తం విశ్వాన్నంతా కూడా ఒక చక్రంలో ఆయన బంధించిన తర్వాత ఆ విశ్వం యొక్క పిడి ఎక్కడ పెట్టాడు? హబ్ ఆఫ్ దిస్ యూనివర్స్. పిడి ఎక్కడ ఉంది అనంటే నైమిషారణ్యంలో ఉంది. మొత్తం విశ్వానికి పిడి ఎక్కడుంది? నైమిషారణ్యంలో ఉంది. ఆ నైమిషారణ్యం దగ్గర ఈ ఋషులందరూ కూడా కూర్చున్నారు. ఎందుకని?
వరాహ పురాణంలో ఏం చెప్పారంటే, దానవ ప్రవృత్తిని నశింప చేయాలి అంటే, అసురు లక్షణాలని అంతరింప చేయాలి అని అంటే, యజ్ఞాలు ఎక్కడ చేయాలనంటే నైమిషారణ్యంలో చేయాలంట. అందుకనే పూర్వకాలంలో రాక్షసులను ఓడించాలనంటే దేవతలంతా వచ్చి నైమిషారణ్యంలో యజ్ఞాలు చేసేవాళ్ళంట. లేకపోతే రాక్షస ప్రవృత్తిని అణగదొక్కాలంటే బ్రాహ్మణులంతా వచ్చి నైమిషారణ్యంలో యజ్ఞం చేసేవాళ్ళు. ఎందుకంటే విశ్వానికి అది పిడి కాబట్టి. అటువంటి ప్రదేశంలో ఈ ఋషులందరూ కూడా చేరి భక్తుల యొక్క భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఒక యజ్ఞాన్ని తలపెట్టారు. ఇది భాగవతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. మరి అటువంటి నైమిషారణ్యంలో చెప్పబడినటువంటిదే భాగవతం. అది ఎలా చెప్పబడింది? మొట్టమొదటి భాగవత ఉపన్యాసం గంగానది ఒడ్డు పక్కన అయింది. గంగానది అంటే కృష్ణుడి యొక్క పాదజలం. కృష్ణుడి పాదజలాల పక్కనే ఒక ఉపన్యాసం అయింది. ఆ ఉపన్యాసం ఎవరెవరికి చెప్పారు? మొదటి భాగవత ఉపన్యాసం సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజు చెప్పాడు. ఆ పరిషత్ మహారాజు కూడా అనేక మంది కూర్చొని వింటూ ఉంటే అందులో సూత గోస్వామి కూడా విన్నాడు. విని ఈయన రెండో భాగవత ఉపన్యాసం చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడు అంటే నైమిషారణ్యంలో. మొత్తం సృష్టి యొక్క శ్రేయస్సు కోసం చెప్పాడు అనమాట. ఈ మొత్తం సారాంశాన్ని ప్రభుపాదుల వారు గ్రహించారు కాబట్టి ఆయన భాగవత ధర్మాన్ని చాలా ముఖ్యంగా తీసుకుని పాశ్చాత్య దేశాలకు వెళ్లేటప్పుడు కూడా ప్రభుపాదుల వారు దేంతో వెళ్లారు? భాగవతాన్ని ట్రంక్ పెట్టెలో పెట్టుకునేసి వెళ్లారు. దారిలో ఆయన ఓడలో ఒక చిన్న కవిత్వం రాశారు. దాని పేరు కూడా ఏమిటి? మార్కినే భాగవత ధర్మ. మార్కినే భాగవత ధర్మ అని చెప్పి రాశారు. ఆ కవిత్వంలో ఆయన భాగవత మొదటి స్కందం రెండో అధ్యాయంలో ఉన్నటువంటి 16 నుంచి 22 శ్లోకాలన్నీ కూడా చాలా స్పష్టంగా వివరించారనమాట. శృణతాం సకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం హృద్యంత్యస్తోహి అభద్రాణి విదునోతి సూరుజ్ సతాం, ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మనం ఇప్పుడు రోజు చేసే ప్రార్థన కూడా ఆ శ్లోకాల్లో నుంచే. ఏది? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఇటువంటివన్నీ కూడా ఆ శ్లోకం నుంచే వస్తున్నాయన్నమాట, భాగవతం నుంచే. అందుకనే ప్రభుపాదుల వారు భాగవత ధర్మాన్ని చాలా ముఖ్యమైనటువంటిదిగా గమనించి దానిని పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి వెళ్లారు. దాన్ని అనేక రకాలైనటువంటి వాల్యూమ్స్లో రకరకాలైనటువంటి చిత్రపటాలతో దీన్ని అద్భుతంగా తయారు చేశారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుపాదుల వారి యొక్క భాగవతం ఉన్నట్లుగా మరి ఇంక ఏ భాగవతం మనకు కనపడదు. కేవలం ప్రభుపాదుల వారి భాగవతం ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా హృదయానంద గోస్వామి మిగతా గవర్నింగ్ బాడీ కమిషన్ వీళ్ళందరూ కూడా చర్చించి, అరే ప్రభుపాదుల వారు అంత విలువ ఇచ్చినటువంటి భాగవతం పదోస్కందంతో ఆగిపోయింది, బహుశా ప్రభుపాదుల వారికి తెలిసేమో పదోస్కందంతో ఆగిపోతుందని, అందుకనే ముందుగానే కృష్ణ పుస్తకం రాసేశారు. భాగవతం పదోస్కందం కృష్ణ పుస్తకం మొత్తం రాసేశారు ఆయన, వచన రూపంలో రాసేశారు ముందుగానే. ఈ ప్రభుపాదుల వారి యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. శిష్యులుగా గురువుకు మనం చేయవలసింది ఏంటి? గురువు యొక్క భావన మనం అర్థం చేసుకుని దాన్ని మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఒక సన్యాసి, ఒక బ్రహ్మచారి, ఒక గృహస్థుడు వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చుని ప్రభుపాదుల వారి యొక్క భాగవతాన్ని మొదటి స్కందం నుంచి 9వ 10వ స్కందం మొదటి భాగం వరకు క్షుణ్ణంగా బాగా తరచి తరచి చదివి అప్పుడు వాళ్ళు 2వ స్కందం 2వ భాగానికి అనువాదం భాష్యం ప్రారంభించారు. ఎవరా ముగ్గురు భక్తులు? సన్యాసి ఎవరు? ఎవరా సన్యాసి? హృదయానంద గోస్వామి. గృహస్థ ఎవరు? గోపీ పరాణదాస్ ప్రభు. బ్రహ్మచారి ఎవరు? ద్రవిడదాస్ బ్రహ్మచారి. వీళ్ళు ముగ్గురు కూర్చొని దీనికి ఇంత రూపం ఇచ్చారనమాట. నిన్న ప్రభుజీ చెప్పినట్లుగా హృదయానంద గోస్వామి చెప్తున్నారనమాట తన యొక్క ముందు మాటలో, తన యొక్క ఉపద్ఘాతంలో, నేను గురువుగారికి సేవ చేయడానికి నాకు ఎటువంటి అర్హత లేదు, కానీ ఏమిటంటే నేను కొత్తగా ఏం తీసుకురాలేను. మనం గంగానదిలోకి వెళ్ళినప్పుడు గంగను పూజించాలంటే బయట నుంచి ఎక్కడో నీరు తెచ్చుకొని గంగను పూజించాం. మనం గంగానదిలో దిగిన తర్వాత ఏం చేస్తాము? గంగలో నీళ్లు దోసులతో తీసుకొని గంగకి అర్పిస్తాం. గంగను పూజించాలంటే అదే పద్ధతి, ఆ నీళ్లు తీసుకునే ఇవ్వాలి అక్కడ. అట్లానే హృదయానంద గోస్వామి చెప్తున్నారు, ప్రభుపాద దగ్గర నేనేమైతే నేర్చుకున్నానో దాన్నే ప్రభుపాదకి నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా దగ్గర కొత్తగా ఏమీ లేదు. ప్రభుపాదుల వారి దగ్గర నా జీవితాంతం ఏదైతే నేను నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న జ్ఞానంతోనే ప్రభుపాదుల వారికి ఈ భాగవత సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభుపాదుల నేను జన్మ జన్మాలకి రుణపడి ఉంటాను. వైష్ణవులందరి యొక్క గురుశిష్య పరంపర యొక్క ఆశీర్వాదాన్ని నేను కోరుకుంటూ ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుపాదుల వారికి కోరికను ఈ రూపంగానైనా సరే నేను తీర్చే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా భాగ్యవంతునని భావిస్తున్నాను. అందుకని చెప్పి మొత్తం వైష్ణవ ఆచార్యులందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ప్రత్యేకించి విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు, శ్రీధర గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి వీళ్ళందరూ ఈ భాగవతానికి భాష్యాలు రాశారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభుకి, ఆయన అనుయాయులైనటువంటి నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య శ్రీవాస్ ఠాకూర్, గదాధర్ పండిట్, ఇంకా మిగతా భక్తులందరికీ కూడా నా వినయపూర్వకమైన వందనాలు అర్పిస్తూ వారి యొక్క ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను. ఆ తర్వాత పరమసత్యమైనటువంటి శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖీ బృందాలకు నా యొక్క సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ వారికి కృప కోసం ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పి రాశారన్నమాట ఆయన. అందుకనే ఇక్కడ మొట్టమొదటిది బ్రహ్మ ప్రార్థనలు. ఈ బ్రహ్మ ప్రార్థనలు గమనించినట్లయితే బ్రహ్మ ఆయన చేసేటువంటి ప్రార్థన చేసేటువంటి తీరు చాలా చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మదేవుడు ఏ విధంగా ప్రార్థిస్తూ భగవంతుని చూడగానే భగవంతుని యొక్క రూపాన్ని ప్రార్థించాడు. మొదటి శ్లోకంలో మనకి అదే వచ్చింది, భగవంతునికి దివ్య రూపాన్ని వర్ణించాడు. ఆయన ఏ విధంగా నెమలపించిన ధరించాడు, ఏ విధంగా వైజయంతిమాల ధరించాడు, ఏ విధంగా అడవి పూలన్నీ కూడా అలంకరించుకున్నాడు, ఏ విధంగా పిల్లను గ్రోవి నడుము దగ్గర దోపుకున్నాడు, ఏ విధంగా చాలా చాలా ప్రకాశంతో మెరిసేటువంటి కన్నకుండలాలు ధరించి ఉన్నాడు, ఇవన్నీ కూడా చెప్పారు. బ్రహ్మదేవుడు భగవంతునికి రూపాన్ని మొదట కీర్తించాడు. తర్వాత ఏం చేశాడంటే భగవంతుని యొక్క మాధుర్యాన్ని కీర్తించాడు. ఐశ్వర్యం కన్నా కూడా మాధుర్యం ఎంత గొప్పదో వివరించాడు. ఎందుకనంటే ఇప్పటి వరకు బ్రహ్మదేవుడికి తెలిసింది ఐశ్వర్య రూపమే. ఏమిటి ఐశ్వర్య రూపం? శంఖుచక్ర గదాపద్మాలతో నారాయణ రూపం. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. అందుకనే ఐశ్వర్యంతో కూడినటువంటి నారాయణ రూపం కన్నా కూడా మాధుర్యంతో కూడినటువంటి శ్రీకృష్ణ రూపమే అత్యంత గొప్పది అని చెప్పి కీర్తించాడు. తర్వాత ఏం చెప్పాడంటే కృష్ణుడి యొక్క మాధుర్య రూపం నీకు అర్థం కావాలంటే అర్థం కాదు, అది అర్థం కావాలంటే శ్రవణ కీర్తనాలు చేయవలసిందే. ఏ విధంగా శ్రవణ కీర్తనాలు చేయాలంటే ప్రామాణికమైన పరంపరలో వచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి శ్రవణ కీర్తనాలు చేస్తే అప్పుడు నీకు కృష్ణుడి యొక్క దివ్య రూపం అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే కృష్ణుడి యొక్క అచింత్య రూపం అర్థం చేసుకోవడం ఎవరికీ అర్థం కాదు, సృష్టికర్తనైన నాకే అర్థం కావట్లేదంటే ఇంకా మానవ మాతృడికి ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి కృష్ణుడి యొక్క అచింత్య రూపం అర్థం చేసుకోవడం అనేది నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడం కన్నా కూడా ఇంకా కష్టం అని చెప్పాడు. మనమంతా ఏం చెప్తున్నామంటే భక్తి చేసుకోండి చాలా సులభం, ఇది నిరాకార బ్రహ్మాన్ని కొలవడము ఈ పద్ధతులంతా కూడా చాలా కష్టంతో కూడినటువంటివి అని చెప్పేసి మనం చెప్తున్నాం. మనం కాదు, కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు ఆ మాట. ఏమన్నాడు 12వ అధ్యాయం 5వ శ్లోకంలో, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహం అబ్ధిరవాప్యతే. క్లేశో అధిక తరస్తేషాం, క్లేశం చాలా ఎక్కువ ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది ఎవరికి? అవ్యక్త ఆసక్త చేతసాం, ఎవరైతే అవ్యక్తం పట్ల భగవంతుని యొక్క నిరాకారం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారికి అది అర్థం చేసుకోవడం పట్ల క్లేశం ఎక్కువ ఉంటుంది. ఎందుకని? అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహం అబ్ధిర్వాప్యతే. అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవడం పట్ల నువ్వు చేస్తే ప్రయత్నాలు, ఆ ప్రయత్నం చివరికి గతి ఏమిటి అంటే దుఃఖం అని కృష్ణుడు భగవద్గీతలో భక్తి యోగంలో చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు తన ప్రార్థనలు ఏం చెప్తున్నాడంటే అవన్నీ నాకు తెలియదు కానీ భగవంతుని యొక్క ఈ చిన్న బాల్య రూపాన్ని, ఈ బాలకృష్ణుడి రూపాన్ని అర్థం చేసుకోవడం, ఆ నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడం కన్నా కూడా కష్టం. ఎందుకంటే ఈ బాలకృష్ణ రూపం అందరికీ అర్థం కాదే అంత సులభంగా. చిన్ని పిల్లవాడు భగవంతుడు, చిన్న పిల్లవాడు ఎలా అయ్యాడు? వెన్నది ఎట్లా దొంగతనం చేస్తున్నాడు? గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తుతున్నాడు? అంత పెద్ద మహాసర్పం కాళీని ఎలా సంహరిస్తున్నాడు? చిన్ని బాలుడైన కృష్ణుడు, ఇది అర్థం కాదు. అందుకని బ్రహ్మదేవుడు ఆయన చెప్పినటువంటి వాక్యం ఏంటంటే నిరాకార బ్రహ్మమును అర్థమవుద్దేమో గాని కృష్ణుడి యొక్క దివ్యలీలు అర్థం చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రామాణికమైనటువంటి పరంపర నుంచి శ్రవణ కీర్తనలు చేస్తే అప్పుడు సాధ్యమవుతుందని చెప్తున్నాడు. చెప్తూ తనను తను నిందించుకొని, నేనెంత తప్పని చేశాను, నేనెంత పొరపాటు చేశాను, ఈ చిన్ని బాలుడే నా తండ్రి, అది నేను అర్థం చేసుకోకుండా నా తండ్రిని నేను పోయి పరీక్షించాలని పోయాను. కొడుకు ఎక్కడ నా తండ్రిని పరీక్షించడానికి ప్రయత్నిస్తాడా? కానీ నేను చేశాను ఆ తప్పు అని చెప్పి తనను తాను నిందించుకొని భగవంతునికి క్షమాపణ చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, భగవంతుని యొక్క శక్తి అచింత్యమైన శక్తి, అది ఎవరికి అర్థం చేసుకోవడానికి కుదరదు. ఇందాకడే ఉన్నాడు, భగవంతుని యొక్క రూపం అచింత్య రూపం, అది ఎవరికి అర్థం చేసుకోవడానికి కుదరదు. నిరాకార రూపం అర్థం చేసుకోవచ్చు, కానీ భగవంతుని యొక్క ఈ బాలకృష్ణ రూపం అర్థం చేసుకోవడం కష్టం. తర్వాత ఇప్పుడేమన్నాడు, భగవంతుని యొక్క శక్తి అచింత్యమైన శక్తి, బ్రహ్మ శివ విష్ణు వీళ్ళున్నారు, వీళ్ళలో విష్ణువుది ఏ విధంగా అచింత శక్తి అయ్యింది అనేది వివరిస్తున్నాడు. బ్రహ్మదేవుడే తన గురించి, శివుడు గురించి, విష్ణువు గురించి చెప్తున్నాడు. ఏ విధంగా మాలో విష్ణు సర్వోన్నత దైవం అయ్యున్నాడు అనేది కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత మరి అటువంటి అచింత శక్తి సంపన్నుడైనటువంటి భగవంతుణ్ణి కొద్ది మాత్రం జీవుడు అర్థం చేసుకున్నా చాలు జన్మమృతుల నుంచి బయటపడతాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం జీవుడికి సాధ్యపడదు. కనీసం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల గురించి, ఆ గుణాల గురించి, ఆ రూపం గురించి, ఆ శక్తి గురించి కొద్ది మాత్రం అర్థం చేసుకున్నా గానీ పక్కాగా జీవుడు బద్ధస్థితి నుంచి ఉద్ధరించబడతాడు అని చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత ఏమంటున్నాడంటే, ఎవరైతే కృష్ణుడి యొక్క భౌతికమైన శక్తి మాయాశక్తి చేత భ్రాంతి చెందుతారో వాళ్ళు కృష్ణుడి యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందలేరు. ఎవరైతే జీవుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జన్మ కర్మలు అర్థం చేసుకుంటాడో అతను ముక్తి చెందుతాడు. ఎవరైతే జీవుడు మాయాశక్తికి లోబడి భగవంతుని యొక్క రూపాన్ని తిరస్కరిస్తాడో, కృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని తిరస్కరిస్తాడో, అతనికి కృష్ణుడి యొక్క పాదపద్మాలను చేరుకునేటువంటి అవకాశం లేదు. మరి కృష్ణుడికి పాదపద్మాలు చేరుకునే అవకాశం లేదు అని అంటే జన్మ మృత్యువుల నుంచి బయటపడే అవకాశం లేదు. ఇవన్నీ బ్రహ్మదేవుడు చేస్తున్న ప్రార్థనలు. కాబట్టి ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే కృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని అంగీకరించి అసూయ లేకుండా ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా గురుశిష్య పరంపర కృప వల్ల ఒక రోజుకి అతను ఆ రూపాన్ని అర్థం చేసుకుని జన్మమూర్తుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. చివరికి ఏమంటున్నాడంటే, ఏదేమైనప్పటికీ కూడా కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా కృష్ణుడి కృప కావాల్సిందే. మళ్ళీ ఇంక ఎవరి కృప ఉంటే కుదరదు. అది ఆయన అర్థం చేసుకోవాలంటే ఆయన కృపిస్తేనే మనం ఆయన అర్థం చేసుకోగలం అని చెప్పి తన ప్రార్థనలు ముగించి చివరికి అంటున్నాడు, ఈ వ్రజవాసులు ఎంత అదృష్టం చేసుకున్నారో, భౌతిక జగత్ అనేటువంటిది ఒక జైలు, ఒక కారాగారం, కానీ ఈ వ్రజవాసులు ఉన్నారు చూడు, వీళ్ల ఇళ్ళు, వీళ్ల వాకిళ్ళు, వీళ్ళ నివాస స్థలాలు కారాగారాలు కావవి, అవి భగవద్ధామాలు. బ్రజవాసులు ఎంత అదృష్టం చేసుకున్నారో కృష్ణుడితో ఇంత సాంగత్యాన్ని పొందుతున్నారు. నేను కనీసం వాళ్ళ ఇంటి వెనకాల ఎక్కడైనా చెట్ల తుప్పల్లాగానో, లేకపోతే ఎక్కడైనా సరే ఒక చిన్న లతలాగానో, చిన్న పొదలాగానో, పోనీ ఏది వద్దంటే చివరికి వాళ్ళు నడిచే దారిలో ఒక చిన్న గడ్డిబోజ అయితే కూడా బాగుంటుంది. వాళ్ళు ఎంత అదృష్టవంతులు, భౌతిక జగత్ అనేటువంటి కారాగారంలో వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు నివాస స్థలాలు మాత్రం భగవద్ధామాలు అని కీర్తించాడు. కీర్తించి చివరికి కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు. ఇది బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు మొత్తం. ఈ ప్రార్థనల్లో ఆయన అనేక సార్లు భగవంతునికి అచింత్య శక్తిని, అచింత్య రూపాన్ని, అచింత్యమైనటువంటి లీలల్ని కీర్తిస్తున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు, భగవంతుని యొక్క రూపం దేని గురించి సంబంధించిందంటే భగవద్భక్తులకే. అది కృష్ణుడి యొక్క ద్విజ రూపము ఆయన యొక్క భక్తుల కోసమే, ప్రత్యేకించి ఆయన యొక్క భక్తుల కోరికను తీర్చేదానికంట కృష్ణుడి యొక్క దివ్య రూపం. ఇంకా కృష్ణుడి యొక్క అనేక విధాలైన రూపాలు ఉన్నాయి, అవన్నీ కూడాను దుష్ట శిక్షణ అని చెప్పండి, ధర్మ సంరక్షణ అని చెప్పండి, లేకపోతే ఇంక వివిధ రకాలైనటువంటి ప్రయోజనార్థం అని చెప్పండి. కానీ శ్రీకృష్ణు యొక్క ఈ దివ్య రూపం మాత్రం ఎవరి కోసము? కేవలం భక్తుల యొక్క కోరికల్ని తీర్చేదాని కోసం మాత్రమే. అందుకని బ్రహ్మదేవుడు తన ప్రార్థనలో ఈ కృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని అచింత్య రూపమని, ఆయనది అచింత్య శక్తి అని, అచింత్యమైన లీలదని. అచింత్య అంటే అర్థం ఏంటి? చింతింప సఖ్యము కానటువంటి మాటి మాటికి ఎందుకు మనకు తెలియజేస్తున్నాడంటే, చింతింప సఖ్యము కానటువంటి అనే మాటలో ఒక అర్థం ఉంది, ఆలోచించడానికి సాధ్యపడినటువంటి అని చెప్తున్నాడు. మనం ఆలోచనకి సాధ్యపడినటువంటి అనే మాటను గమనిస్తే, ఆలోచన మనం దేంతో చేస్తాము? మనస్సుతో చేస్తాం. అంటే బ్రహ్మదేవుడు చెప్పడం కృష్ణుడి యొక్క రూప గుణలీలలు మనస్సుతో అర్థం చేసుకోవలసినటువంటి కావు అని. అచింత్య అనే పదానికి అది అర్థం. చింతింప సఖ్యం కావు అంటున్నారు, నువ్వు దేంతో చింతిస్తావు? నీ మనస్సుతోనే చింతిస్తావు. మనస్సుతో చింతిస్తూ కూర్చున్నావు కాబట్టి చివరికి మనకు చింతలు ఏర్పడుతున్నాయి. మనం మనస్సుతో చింతించడం మానేసి శాస్త్రాల ప్రకారంగా, గురువు సాధువుల ప్రకారంగా ఎప్పుడైతే ఆలోచించడం నేర్చుకుంటామో మన చింతలన్నీ ఎగిరిపోతాయి. కానీ అది చేయట్లేదు, మనం మనస్సుతో చింతిస్తున్నాం. మనస్సుతో చింతిస్తుంటే చింతింప సఖ్యం కానీ ఆచించడం మనకి ఎట్లా అర్థం అవుతాడు? అర్థం కాడు. బ్రహ్మదేవుడు పదే పదే ఏం చెప్తున్నాడంటే, నేను తప్పు చేశాను, నా మనస్సుతో నేను చింతించి ఈ చిన్నపిల్లవాడు భగవంతుడు కాదని చెప్పి చింతించాను, ఆ విధంగా చింతించి ఇప్పుడు చింత పొందాను, కాబట్టి మీరెవరు మళ్ళీ ఆ పొరపాటు చేయకండి, చింతింప సఖ్యం కాని వాడు ఈ భగవంతుడు అని చెప్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థనలన్నింటిలో కూడా సారాంశం అదనమాట. చివరికి ఏమిటంటే బ్రహ్మదేవుడు ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నాడు, నిజంగా నేను అపరాధం చేశాను, నీ పట్ల నీ యొక్క దూడల్ని గొప్ప వాళ్ళని అపహరించాను. అపహరిస్తే కూడా నువ్వు నా పట్ల చాలా దయను, చాలా కరుణను చూపించి నన్ను దగ్గరికి తీసుకుని నన్ను అనుగ్రహిస్తున్నావు. నీ యొక్క దివ్య లక్షణాల్లో ఇది ఒకటి. నేను నీ పట్ల అపరాధం చేస్తే కూడాను నువ్వు నన్ను దగ్గరికి తీసుకుని నా పట్ల కరుణ చూపిస్తున్నావు. ఇది భగవంతునికి ఉండేటువంటి గొప్ప లక్షణం. భగవంతునికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, తన పట్ల అపరాధం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ తెలుసుకుని తన దగ్గరికి వస్తే వెంటనే అతను క్షమించి అతనికి అందరికన్నా ఎక్కువ కృప ఇస్తాడు. ఈ బ్రహ్మదేవుడికి ఎంత కృప ఇచ్చాడో మనకు తెలుసు. ఎంతటి కృప ఇచ్చాడంటే, తర్వాత జన్మలో ఆయన హరిదాస్ ఠాకూర్గా వచ్చాడు. గౌరంగ మహాప్రభు లీలలో, చైతన్య మహాప్రభు లీలలో హరిదాస్ ఠాకూర్గా వచ్చినప్పుడు హరిదాస్ ఠాకూర్కి చైతన్య మహాప్రభు ఏమిచ్చారు? నామాచార్య బిరుదు ఇచ్చేశారు. నామానికి ఆయన ఆచార్యం చేశాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మదేవుడు కృష్ణుడి పట్ల అపరాధం చేసినప్పటికి కూడా చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ వేడుకోగానే క్షమించి ఇంకా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు. ఆయన భక్తులు కూడా అట్లే ఉంటారు. ఎవరైనా సరే తోటి వాళ్ళు తన పట్ల అపరాధం చేసిన తర్వాత వాళ్ళు పొరపాటును చేశాను లేదా ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు, క్షమించు అని చెప్పి దగ్గరికి వస్తే చాలా గొప్పగా క్షమించి ఇంకా ఎక్కువ గొప్ప స్థానం ఇస్తారు. భక్తుడి యొక్క లక్షణం అది. భగవంతుని యొక్క లక్షణాలే భక్తుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. తప్పు చేసిన వాడు నా తప్పే అని చెప్పేసి అంటే తోటివాడికైనా అతనికి గొప్పగా క్షమిస్తాడు. అంతేగాని జీవితాంతం నువ్వు తప్పే చేస్తావని చెప్పేసి అతను తప్పే పడుతూ కూర్చోడు. ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, అందుకని ఈ శ్లోకంలో చెప్తున్నాడు, నేను అపరాధం తప్పు చేశాను. ఎవరి పట్ల చేశాను? నీ భక్తుల పట్ల చేశాను. అయినా గాని నేను దగ్గరికి వస్తే నువ్వు నన్ను ఎంతో ఆదరంతో కరుణిస్తున్నావు, కాబట్టి ఇప్పుడు నేను క్షమించమని చెప్పి వేడుకుంటున్నాను. కానీ ఒక విషయం, అచింతమైనటువంటి నీ రూపం నాకే అర్థం కాలేదని అంటే, ఈ బాలగోపాలుడి రూపం మానవ మాత్రుడికి ఎట్లా అర్థం అవుతుంది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే, కృష్ణుడి యొక్క రూపము గాని గుణము గాని లీలలు గాని మామూలుగా మన యొక్క జడేంద్రియాలకు అర్థం కావు. వీటిని అర్థం చేసుకోవాలి అని అంటే దానికంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి పాటిస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటా పద్ధతి అంటే, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖేహి జిహువాదౌ స్వయమేవ స్ఫురత్యదః. కృష్ణుడి యొక్క నామ రూప గుణలీలలు అనేటువంటివి భౌతికమైనటువంటి జడేంద్రియాలకు అర్థం కావు. కేవలం సేవోన్ముఖేహి జిహువాదౌ, నాలుగుతో మనం సేవ చేయడం మొదలుపెట్టినట్లయితే అప్పుడు అవి అర్థమవుతాయి. నాలుగుతో మనం సేవ చేయడం అంటే ఎట్లా? ஹரே கிருஷ்ண 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே, மகாபிரசாதே கோவிந்தே. இதே நாளைக்கு தான் மனம் சேவ செய்யணும். ఈ సేవ చేయడం ద్వారా మనం నామం తర్వాత ఏమర్థం అవుతుంది? రూపం, తర్వాత గుణాలు, లీలలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అర్థమవుతాయి. అప్పుడు మనం భ్రాంతి చెందకుండా ఉంటాం. ఈ బ్రహ్మదేవుడు చెప్పే ప్రార్థనలు మనం చాలా చక్కగా బాగా తీసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క బాల్య రూపాన్ని చూసి ఈయన భగవంతుడా అని చెప్పి భ్రాంతి చెందాడో, మనం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి మానసిక కల్పనాపరులు కావచ్చు, లేకపోతే తాత్వికులు కావచ్చు, పెద్ద పెద్ద విద్వాంసులు సైతం అదే విధంగా బ్రహ్మదేవుడు ఎట్లా కలిచిందాడో, బ్రహ్మదేవుడు ఎట్లా భ్రాంతి చెందాడో, వాళ్ళు ఎట్లా భ్రాంతి చెందుతున్నారు. కృష్ణుడి యొక్క బాల్య రూపాన్ని చూసి ఒకెవరో ఒక ఆయన అన్నాడంట, పెద్ద ఆయన, కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, దాన్ని బట్టి నేను కృష్ణుడు భగవంతుడిని ఒప్పుకుంటాను, గాని కృష్ణుడు ఆ బృందావనంలో బాల్యలీలని చేశాడు చూసారా, ఏది ఆ కాళీని సంహరించడం అని, లేకపోతే గోపికలతో నాట్యం చేయడం అని, లేకపోతే గోవర్ధన పర్వతం ఎత్తేయడం అని, ఇవన్నీ నిజమనే లెక్క అయితే మాత్రం కృష్ణుడు దేవుడు కాదు, నేను చెప్పేస్తున్నాను ఇప్పుడే, ఇవన్నీ నిజమంటే నేను ఒప్పుకోను. భగవద్గీత చెప్పిన వాడు భగవంతుడని నేను ఒప్పుకుంటా, కృష్ణుడు భగవంతుడని ఒప్పుకుంటా. కానీ కృష్ణుడు ఈ విధంగా గోవర్ధన పర్వతం ఎత్తాడు, రాసనృత్యం చేశాడు, లేకపోతే కాళీని సంహరించాడు, ఈ లీలన్నీ నిజమయ్యే లెక్క అయితే నా దృష్టిలో కృష్ణుడు భగవంతుడే కాదు అని చెప్పేశాడు. ఎందుకని? బ్రహ్మదేవుళ్ళకే భ్రాంతి చెందాడు. ఈయన పెద్ద స్థాయిలో భ్రాంతి చెందాడు, మనం చిన్న స్థాయిలో భ్రాంతి చెందుతాం. కృష్ణుడు గోపికలతో నాట్యం చేసినట్లయితే ఈయన ఎట్లా భగవంతుడు అవుతాడు? భగవంతుడే కాదు. ఇలా ఈ బ్రహ్మదేవుడు ఎట్లయితే భ్రాంతి చెందాడో సమాజంలో అనేక మంది అలానే భ్రాంతి చెందుతున్నారు. మొన్న మధ్యన ఏదో చెప్పారంట న్యాయస్థానంలో, ఏమనంటే వివాహానికి ముందే మైథున జీవితం సంబంధం కలిగి ఉండొచ్చు, పెద్ద పొరపాటు లేదు అని చెప్పారంట. సరే, అన్నమాట పెద్ద పొరపాటు, వేరే విషయం. దానికి జోడించిన ఉదాహరణ ఏమంటే రాధాకృష్ణుల సంబంధం లేదా ఏంటి? వాళ్ళు జోడించిన ఉదాహరణ దానికి. రాధాకృష్ణుల సంబంధాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వివాహానికి ముందు సంబంధం కలిగి ఉండొచ్చు, పెద్ద అదేం పెద్ద కష్టం తప్పేం కాదు. అది ఉదాహరణ రాధాకృష్ణులు అని చెప్పేసి వాళ్ళని ఉదాహరణకు తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు ఎట్లా భ్రాంతి చెందాడు, ఎట్లా భ్రాంతి చెందారు, ఇలా ఉంటుంది. అంతకుముందు ఒక చోట ఎక్కడో వాక్యాలు చెప్పేటప్పుడు విన్నాను అనమాట, ఎవరో మన వాళ్ళు చెప్పారు వార్తల్లో, ఈ విధంగా చెప్పారంట, ఈ పలానా ఆయన ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఆయన 80 ఏళ్లు పైబడిన తర్వాత రామకృష్ణ అనుకోకుండా కృష్ణుడి దగ్గర ఆగిపోయి, ఈ విధంగా రామకృష్ణ అనుకుని బ్రతకకుండా కృష్ణుడి దగ్గర ఆగిపోయాడంట. కృష్ణుడి దగ్గర ఆగిపోయేసి స్త్రీలతో రకరకాల సంబంధాలు కలిగి ఉన్నాడంట. కృష్ణుడితో పోలుస్తున్నారు అక్కడ. ఈ న్యాయస్థానంలో ఈ వాక్యం చేసినప్పుడు కృష్ణుడితో, రాధాకృష్ణులతో పోలుస్తున్నారు. ఏమర్థమైంది ఇక్కడ? బ్రహ్మదేవుడి వల్లే భ్రాంతి చెంది ఉన్నాం, కృష్ణుడి లీలు అర్థం చేసుకోలేక భ్రాంతి చెంది ఉన్నాం. మరి కృష్ణుడి లీలు నువ్వు అర్థం కావాలంటే లీల దాకా పోవద్దు, నువ్వు నామం నుంచి పోవాలి. నువ్వు కాదు, శాస్త్రమే చెప్తుంది, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియే. కృష్ణుడి యొక్క నామరూప గుణలీలు అనేటువంటివి సామాన్యంగా ఈ జడేంద్రియాలకు అర్థం కావు. ఎందుకు? కృష్ణుడు అచింత్యుడు. అచింత్యుడు అంటే చింతింప సఖ్యము కానివాడు. చింతించడం అంటే అది మనస్తో చేస్తాము, అంటే మనస్తో మనకు అర్థం కానివాడు కృష్ణుడు. మరి దేంతో అర్థమవుతాడు? ప్రామాణికమైనటువంటి గురుశిష్య పరంపర ద్వారా మనం శ్రవణ కీర్తనాలు చేస్తే అర్థమవుతాడు. ఇది బ్రహ్మదేవుడు చెప్పేది. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పిన మాట మనము ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మనందరికన్నా ముందు ఆయనే భ్రాంతి చెందాడు, కృష్ణుని చూసి ఆయనే భ్రాంతి చెందిపోయాడు. ఈయన భగవంతుడా? మన ప్రభు ఉత్తమ శ్లోకి ప్రభు చెప్పినట్లు చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు తినేది లాక్కొని తింటున్నాడంటే కృష్ణుడు, భగవంతుడు అయితే లాక్కొని తినేది ఆయనకు అవసరమా? వాళ్ళు ఎంగిల్ నోట్లోంచి తీసుకొని తింటున్నాడంట. మధుమంగులేమో అందరికి వెళ్లి దూరంగా కూర్చునేసి మజ్జిగ హాయిగా తాగుతూ ఉంటే, బుగ్గల నిండా మజ్జిగ పుసుకొని తాగుతుంటే వెళ్లి ఆ బుగ్గలను కొట్టేసి బయట మజ్జిగ బయటకు వస్తే దాన్ని తాగాడంట కృష్ణుడు. అది చూసి బ్రహ్మదేవుడికి పిచ్చి పెట్టింది, ఈయన భగవంతుడు ఎట్లా అవుతాడు అనేసి. అలానే మనకు కూడా పిచ్చి పెడుతుంది, ఇంతమంది గోపికలతో నాట్యం చేసినటువంటి ఆ కృష్ణుడు ఎట్లా భగవంతుడు అయ్యాడు? ఒకవేళ భగవంతుడే అనుకుందాం, అనుకుంటే కూడా ఆయన ఆ విధంగా అంతమంది స్త్రీలతో ఉన్నాడు కాబట్టి మనం ఎంతమందితోనైనా సరే ఎటువంటి విధంగానే విచ్చలవిడిగా తిరగచ్చు. ప్రభుపాద ఉదాహరణ చెప్తారు, చాలా మంది హరిద్వార ఋషికేశ్వరంలో శివభక్తులు ఉంటారు, గంజా తాగుతారు. ఎందుకంటే శివుడు తాగాడట, శివుడు విషం కూడా తాగాడు, నువ్వు తాగుతావా? సముద్ర మదనం సాగర మదనం జరిగినప్పుడు విషం బయటకు వస్తే భగవంతుడు ఆజ్ఞాపించాడు ఆ సేవ నువ్వు చేయని చెప్పి. అప్పుడు వెంటనే శివుడు మొత్తం విషం అంతా తాగేసేసాడు. ఆ విషాన్ని అంతా తాగేసి లోపల దింపల కంఠం దగ్గరే నిలబెట్టుకున్నాడు. నీలకంఠుడు అనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. లోకానికి అందరికీ ఎంత సేవ చేశాడు ఆయన, ఎంత మేలు చేశాడు. మనం ఒక చుక్క లోపల వేసుకున్నాడు అంటే అది కంఠం దిగే లోపల ప్రాణం పోతుంది. మరి అలానే కృష్ణుడు గోపికలతో నాట్యం చేశాడని దాన్ని ఉదాహరణగా తీసుకుని వ్యభిచారం చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, అది ఉదాహరణ తీసుకుంటాం మనము. ఒకసారి అడవిలో దావాగ్ని వచ్చేసింది, అప్పుడప్పుడు కొండ మీద తగలబడతాం చూడండి అట్లా. అప్పుడు గోపాలరందరూ భయపడిపోయి కృష్ణ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, కృష్ణ అగ్ని దావాగ్ని అని, మీకేం పర్లేదు కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆయన వెంటనే నోరు తెరిచి ఆ మొత్తం అగ్ని అంతా కూడా అమాంతం తాగేశాడు. వచ్చిన ఇనుపగడ్డి తీసి వాత పెడితే కుయ్యమూర్ర అని చెప్పేసి మనం వారం రోజులు దెబ్బ తగ్గిందాక కష్టపడతాం వాపు మానిందాక. మరి అది ఉదాహరణకు తీసుకోవచ్చు కదా. ఇవన్నీ తీసుకోం ఎందుకంటే రెండు పనులు చేస్తాం. ఒకటి వచ్చి ఇలాంటి పనులన్నీ చేశాడు కాబట్టి కృష్ణుడు భగవంతుడు అయ్యే అవకాశం లేదు. రెండోది, ఒకవేళ కృష్ణుడు భగవంతుడు అయితే కూడా ఆయన చేశాడు కాబట్టి పక్కన మనం కూడా చేసుకోవచ్చు. ఇటువంటి ఇలా అనమాట, ఇది బ్రహ్మదేవుళ్ళకి భ్రాంతి చెందుతున్నాం మనం అంతా కూడా. అందుకనే ఇక్కడ ఏం చెప్పారు అంటే స్పష్టంగా ఆ భగవంతుని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆయన యొక్క నామాన్ని మనం కీర్తించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ నామం చేయగా చేయగా ఏమవుతుందనంటే లోపల ఉన్న కల్మషాలన్నీ ఒక్కొక్కటి పోతాయి. కల్మష హృదయంతో నువ్వు ఏడ్చిస్తున్నా నీకు కల్మషంగానే కనబడుతుంది. పెద్దవాళ్ళు ఏదో పెద్ద సామెత చెబుతుంటారు, పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చకాని కనబడిద్దిలే అంటారు. కల్మష హృదయంతో ఉన్నప్పుడు నేను భగవంతుని కళ్యాణం చూస్తే కల్మషంగానే కనబడతాయి. ముందు కల్మషాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం భగవద్గీత నిత్యం చదవడం, నియమాలు పాటించడం, రోజు నామాన్ని జపించడం, ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే హృదయం శుద్ధి పడుతుంది. ఆ శుద్ధిపడిన హృదయంతో శ్రీ వృందావనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మన కీర్తనలో అదే ఉంది. బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నట్లుగానే మన వైష్ణవాచార్యులు కూడా ప్రార్థించారు. నరోత్తమ దాస్ ఠాకూర్ అని ఆయన ప్రార్థన అనే పుస్తకం రాశారు. ఆయన రాసిన పుస్తకం పేరు ప్రార్థన. ఆ పుస్తకంలో ఆయన వివరించారు ఏమని, మనం నిత్యానంద ప్రభు కరుణ కోసం ప్రార్థించాలంట. ప్రార్థిస్తే గానీ సంసారం అనేటువంటి విషయాలన్నీ కూడా తుచ్ఛంగా భావించి వదిలేస్తామంట. మన ఇక హృదయం అనేటువంటిది మనసు శుద్ధపడాలంట. శుద్ధపడినప్పుడే వృందావనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామంట. ఈరోజు బ్రహ్మదేవుడి స్థితికి సమాధానాలు ఇందులో ఉన్నాయి. తర్వాత మనం రూపరఘునాథుల యొక్క షడ్గోస్వాముల యొక్క ఆచార్యులకు అడుగు చేయాలని అనుసరించాలంట. అనుసరిస్తేనే యుగల పీరితి రాధాకృష్ణులకి దివ్యలీలలు మనకు అర్థమవుతాయంట. కాబట్టి చివరికి మనం ఏం ప్రార్థన చేయాలంటే రూపరఘునాథ సనాతన గోస్వామి ఆదిగా గల ఈ పరంపర ఏదైతే ఉందో వారికి పాదపద్మాల ఆశ్రయమే కావాలి అని చెప్పి సర్వదా ప్రార్థించాలంట. అలా ప్రార్థిస్తే అప్పుడు నువ్వు గౌరంగా అంటే శరీరం పులకిస్తుంది, హరి హరి అని అంటే అశ్రుధారలు వస్తాయి. ఇది ఈరోజు కీర్తన. ఆ కీర్తన 5 నిమిషాల్లో చేసేసి ముగిద్దాం. బోర్డు పెట్టండి. కర్తలు తీసుకోండి. అందరూ చప్పట్లు కొట్టండి.
గౌరంగా బోలితే హবে పులকো শরীরা, হরি হরি বলিতে নয়নে ববে নীরা। গৌরঙ্গা হবে পুলক শরীরা, গৌরঙ্গা বলিতে হবে পুলক শরীরা, হরি হরি বলিতে নয়নে ববে নীরা। रहु मोर आशा गौरंग बोली से हरे फूल को शरीरा हरि हरि बोलते नयन बब मेरा हरि वो राधा गोविंद राधा गोविंद राधे जय जय प्रभुपाद 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 श्री श्री राधा गोविंद सखी वृंद की श्री श्री गौरताय की श्रील प्रभुपाद की श्रीमद भागवतम की निताय गौर प्रेमानंद
हरे कृष्ण वाले बच्चन हरे कृष्ण यात्री दगरगा रही హరే కృష్ణ మహోదయ గట్టిగా చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీ శ్రీ రాధా గోవింద సఖి ఉంద శ్రీ శ్రీ గిరిరాజ్ కీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి